చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
చేను కబుర్లు శ్రోతులకు నమస్కారం. మేము ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థులం. నేటి అంశం అధిక సాంద్రిత పత్తి సాగు యాజమాన్యం. పాత్రలు రైతులుగా లక్ష్మమ్మ రామయ్య, అగ్రికల్చరల్ ఆఫీసర్.
అయ్యో రామయ్య, పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది తక్కువ పంట పండింది.
అదేంది, ఈ ఏడాది వర్షాలు కూడా బాగానే పడ్డాయి కదా, నాకు పంట బాగానే వచ్చింది లక్ష్మమ్మ.
ఏమైందో తెలుస్తలేదయ్యా, ఎరువులు కూడా ఎక్కువగానే వేసిన, వర్షాలు కూడా బాగానే పడ్డాయి. సమస్య ఎక్కడుందో తెలియట్లేదు. మరి నీకెట్లా ఎక్కువ దిగుబడి వచ్చింది?
నాకు కూడా రెండేళ్ల కింద చాలా నష్టం వచ్చింది లక్ష్మమ్మ. నేను చాలా బాధపడ్డాను. అప్పుడే మన ఏవో మేడంని కలిసి నా బాధలన్నీ చెప్పుకున్నాను. పంట నష్టం గురించి వివరించాను. మేడం గారు నాకు పంట పండించే విధానాల గురించి చెప్పారు. అప్పటి నుంచి నాకు పంట లాభం రావడం మొదలైంది.
అట్లనా? అయితే నేను కూడా మేడంని వెళ్ళి కలుస్తాను, నా పంట గురించి వివరిస్తాను. ఇప్పుడే వెళ్తాను. నమస్తే మేడం.
రండమ్మా, కూర్చోండి. ఏంటి మీ సమస్య?
నా పేరు లక్ష్మమ్మ, నేను వీరారెడ్డిపల్లి నుంచి వచ్చాను. నేను ఈ ఏడాది పత్తి పంట వేశాను, కానీ చాలా నష్టం వచ్చిందమ్మా. అన్నీ బాగానే వేశాను. మా ఊర్లో రామయ్యని కలిస్తే మిమ్మల్ని కలవమన్నారు. ఏదైనా పరిష్కారం చెప్పండమ్మా.
పత్తిని సాధారణ పద్ధతిలో పండించడం కన్నా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు.
అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఏంటి మేడం? నేను ఎప్పుడు వినలేదే.
అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతి ఏంటంటే, సాధారణ పత్తి సాగు కంటే భిన్నంగా మొక్కల మధ్య మరియు వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు నాటుకోవాలి. సాధారణంగా అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు ఎడం పెట్టుకున్నప్పుడు ఎకరాకు 4938 మొక్కలు వస్తాయి. అట్లా కాకుండా మొక్కకు మధ్య 60 సెంటీమీటర్లు పెట్టినప్పుడు ఎకరానికి 7407 మొక్కలు వస్తాయి. అయితే అధిక సాంద్రత సాగులో వరుస మధ్య 80 సెంటీమీటర్ల మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు విత్తినప్పుడు ఎకరానికి 25,000 మొక్కలు వస్తాయి.
అట్లయితే విత్తనాలు ఎక్కువ వాడాల్సి వస్తుంది కదా మేడం.
ఈ పద్ధతిలో అయితే 2 కిలోల విత్తనాలు పడతాయి.
మాదైతే చెల్కా భూములు మేడం, మేము ఈ పద్ధతి వాడొచ్చా మేడం?
అవునమ్మా, అన్ని నేలలకు ఈ పద్ధతిని వాడొచ్చు. ముఖ్యంగా వర్షాధార తేలిక నేలలు చెల్కా భూములకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి భూముల్లో మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు, కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. ఒక మొక్కకి 8 నుంచి 10 కాయలు వచ్చినా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది.
అట్లా కాదు మేడం, ఇట్లా ఎక్కువ మొక్కలను పెట్టినప్పుడు ఎక్కువ ఎరువులు కూడా వేయాల్సి వస్తుందా?
అదేం కాదమ్మా, ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అవసరమవుతుంది. 110 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాలి. ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు చివరి దుక్కులో వేసుకోవాలి.
ఎరువులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి మేడం?
సిఫారసు చేసిన భాస్వరం మొత్తానికి అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దుక్కిలో వేసి విత్తుకోవాలి. నత్రజని మరియు పొటాష్ను 2 భాగాలుగా 30 నుండి 35 రోజులకు, 70 నుండి 75 రోజులకు పైపాటుగా వేసుకోవాలి.
ఎక్కువ మొక్కల వల్ల ఎక్కువ కలుపులు వస్తాయేమో మేడం.
సాధారణ పత్తి సాగులో చేసినట్లే పత్తి విత్తనం చేసిన 24 నుండి 48 గంటల లోపు ఎకరాకు 1.2 లీటర్లు పెండి మిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50%, 200 లీటర్ల నీటిలో వేసుకొని పిచికారీ చేయాలి. భూమిలో పదును ఉన్నప్పుడు పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇట్లా చేస్తే లాభం ఎలా వస్తుందమ్మా? లాభం ఎంత వస్తుందంటారు?
ఈ పద్ధతి వల్ల పత్తి ఏరే ఖర్చులు తగ్గుతాయి. పత్తి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి పత్తి ఏరుకోవచ్చు. ఈ విధానంలో నీరు మరియు పోషక వినియోగ సామర్థ్యం సాధారణ సాగు కంటే 65% ఎక్కువ. ఒకేసారి పూత కాయలు రావటం వలన పంట తొందరగా చేతికి వస్తుంది. తద్వారా గులాబీ రంగు పురుగు తాకి నుండి బయటపడవచ్చు. కూలీలకు కూడా త్వరగా పత్తి ఏరడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో సుమారుగా ఎకరానికి 30-40% అధిక దిగుబడి కూడా పొందే అవకాశం ఉంటుంది.
చాలా కృతజ్ఞతలు మేడం.
గత సంవత్సరానికి భిన్నంగా ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ అనేది తక్కువైపోయి లానినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేయడం జరిగింది. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పత్తిని సుమారుగా 45 లక్షల ఎకరాల్లో రైతాంగం సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ వారు సుమారుగా 55 లక్షల ఎకరాల్లో రైతాంగం పత్తి సాగు చేస్తారనే ఒక అంచనాతోని దానికి తగ్గట్టుగా విత్తనాల సరఫరా అనేది చేయడం జరిగింది. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 1.2 కోటి ప్యాకెట్ల పైన విత్తనాన్ని రైతాంగం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ వారు ఈ వాతావరణాన్ని వీటన్ని దృష్టిలో ఉంచుకొని 1.2 కోటి ప్యాకెట్ల వరకు రైతాంగం కోసము పెట్టడం జరిగింది. కొన్ని కొన్ని ప్రాంతాల లోపల 1-2 కంపెనీలకు చెందినటువంటి హైబ్రిడ్లు కానీ పర్టికులర్ హైబ్రిడే కావాలనే ఉద్దేశంతో అదే విత్తనం గురించి అడిగినప్పుడు విత్తనం యొక్క డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా షార్టేజ్ అయినట్టుగా రైతాంగం ఆందోళన ఉన్నారు. కానీ ఈ సంవత్సరం పత్తి విత్తనాల కొనుగోలు అనేది సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈసారి ఋతుపవనాలు కేరళ ప్రాంతాన్ని కూడా ముందుగా తాకుతాయనే సూచనలు ఉండటంతో కొత్త రైతాంగం ఈ విత్తనాల కొనుగోలు ముందుగా చేపట్టడం అనేది చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ పరిస్థితి 1 వారం రోజులు ముందుగానే కొనుగోలుకు వచ్చేసరికి ఈ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ విత్తనాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. వ్యవసాయ శాఖ వారు దీన్ని క్లోజ్గా మానిటరింగ్ చేస్తారు. కాబట్టి రైతాంగం ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ పత్తి విత్తనాలు అనేది రైతాంగానికి అందుబాటులో ఉన్నాయి. పత్తిలో సాగు యాజమాన్య పద్ధతుల యొక్క ఎంతవరకు దిగుబడిని ప్రభావితం చేస్తాయి, మరి హైబ్రిడ్ల యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది కనుక క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మేలైన యాజమాన్య పద్ధతులు అంటే మనం సరైన సమయంలో విత్తుకోవడము, ఎరువుల యాజమాన్యము, పురుగులు తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవడం ఇటువంటి పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే 90% కన్నా ఎక్కువ పత్తి పంట దిగుబడులు అనేది యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. హైబ్రిడ్ మీద దిగుబడులు అనేది కేవలం 8-10% మరకే దిగుబడి ఆధారపడి ఉంటాయి. అంటే ఏదైతే ప్రధానమైనటువంటి భాగం ఉందో, యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో దాని మీద మనం శ్రద్ధ కనుక వహించుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి హైబ్రిడ్లు కూడా 90% హైబ్రిడ్లు కూడా అన్నదమ్ములు లాంటివే. దిగుబడులలో పెద్దగా వ్యత్యాసం అనేది కనబడడం లేదు. కాబట్టి రైతాంగం ఒకటే హైబ్రిడ్ మీద కానీ ఒకటే కంపెనీకి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా వ్యామోహం పెంచుకోకుండా, ఎక్కువగా వాటి గురించి ఆలోచించకుండా ఇప్పుడు మార్కెట్లో వాళ్లకు అనుభవం మీద వాళ్ళ ప్రాంతంలో గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఏ హైబ్రిడ్లు బాగా ఉన్నాయో ఎంపిక చేసుకొని అటువంటి సాగు చేసుకున్నట్లయితే సమస్య ఉండదు. ఇంకోటి ఏంటంటే రైతాంగం 1-2 హైబ్రిడ్ల మీద ఎక్కువగా వాళ్ళు ఆసక్తి చూపినప్పుడు ఏమవుతుందంటే దానికి మధ్యలో ఈ దళారులు ప్రవేశించడము, దీని మీద మా దగ్గర రూఢి అయిన విత్తనాలు కాకుండా వేరే విధ విత్తనాలు కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో కొన్ని హైబ్రిడ్ల మీద రైతాంగం ఇదే కావాలని అనుకున్నప్పుడు యూనివర్సిటీ వారు ఈ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి అన్ని హైబ్రిడ్లను కూడా తీసుకొచ్చి వివిధ పరిశోధనా స్థానాల్లో పరీక్షలు కూడా చేయడం జరిగింది. అంటే ఏ హైబ్రిడ్ బాగుంది, ఏ హైబ్రిడ్ బాగలేదనే దాని మీద కూడా ఒక దిగుబడుల మీద అంచనా వేయడం జరిగింది. అటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు ఏంటంటే ఈ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి హైబ్రిడ్లో దిగుబడులలో పెద్దగా తేడా ఏం లేదని చెప్పి మన ఫలితాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకి పచ్చదోమ అనేది సాధారణంగా ఎక్కువ సమస్యగా ఉంటుంది. కాబట్టి ఈ పచ్చదోమ నివారణకు తట్టుకునేటువంటి రకాలు, వేటి మీద అయితే కొంతవరకు ఆకుల మీద కానీ వాటి మీద నూగు ఉంటుందో అటువంటి రకాలు కొంత పంచదోమను తట్టుకుంటూ ఉంటాయి. కంపెనీ వారు కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య ఇది కాబట్టి దాని తగ్గట్టుగానే హైబ్రిడ్లు కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి రకాలు మన ప్రాంతంలో హైబ్రిడ్లకు గత అనుభవాల దృష్ట్యా ఏది బాగా ఉన్నాయి అనేది ఒక ఎంపిక చేసుకొని అటువంటి హైబ్రిడ్లలో మనకు మార్కెట్లో చాలా హైబ్రిడ్లు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే పెద్దగా సమస్యలు అనేది ఉండవని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఇంకో ముఖ్య అంశం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్లయితే అధిక సాంద్రతలో పత్తి సాగు మీద బాగా ప్రాముఖ్యత ఇచ్చి ఈ అంశం మీద రైతుల దగ్గర చాలా ప్రదర్శన క్షేత్రాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ అధిక సాంద్రతలో మనము పత్తి సాగు చేసినప్పుడు ఏంటంటే గత సంవత్సరం ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ పద్ధతి అవలంబించినప్పుడు మనకు ఎకరాకి 3-4 క్వింటాల వరకు కూడా, సరాసరి 3-4 క్వింటాల వరకు కూడా అధిక దిగుబడులు వచ్చినట్టుగా మనకు పరిశోధన ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. దీనిలో ఏంటంటే మనం మొక్కల సంఖ్య అనేది బాగా పెంచుతున్నాము. ఈ మొక్కల సంఖ్య పెంచినప్పుడు ఏంటంటే మొక్కకు యావరేజ్ గా సరాసరిగా కనుక చూసుకున్నట్లయితే 10-12 లేదా 15 కాయలు ఉన్నప్పటికీ కూడా మనకు ఆశించినటువంటి దిగుబడులు అనేది ఈ అధిక సాంద్రతలో సాధిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం చేపట్టేటటువంటి యాజమాన్య పద్ధతులు, సరి అయిన సాంద్రతలో మొక్కలను విత్తుకోవడము, దాని తర్వాత దానికి తగ్గట్టుగా ఎరువుల యాజమాన్యము చేపట్టడము, అవసరం మేరకు పోషకాలు ముఖ్యంగా ఈ ఫోలియన్ న్యూట్రిషన్ అంటుంటాము ఇటువంటి పిచికారీ చేసుకోవడము, కొంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేది కొంత పత్తి పంటలో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వీటిని సవరించుకోవడం, వాతావరణాన్ని బట్టి పురుగులను తెగుళ్లను నియంత్రించుకోవడం, ఇటువంటి మేలైన యాజమాన్య పద్ధతులను గనక అవలంబించినట్లయితే పత్తి పంటలో మనం అత్యధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంది. కంపెనీ వారు కొన్ని ప్రదర్శన క్షేత్రాలు చూపించేసి గ్రామాల్లో కొంతమంది రైతులు చూసేసి ఇది చాలా బాగుంది చాలా బాగుందని ఓరికోరు చెప్పుకోవడంతో, అదే నానుడితో కూడా కొంత హైబ్రిడ్లకు అధిక డిమాండ్ రావడం కూడా గమనించడం జరిగింది. కాబట్టి రైతాంగం వారు వారికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి ఈ విధంగా హైబ్రిడ్ల ఎంపిక మీద కన్నా కూడా యాజమాన్య పద్ధతుల మీద కొంత శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే వర్షాధారంగా పత్తిని సాగు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులు పెద్ద కాయ సైజు ఉన్నటువంటి హైబ్రిడ్ల కన్నా కూడా మధ్యస్థంగా ఉన్న కాయ సైజు ఉన్నటువంటి హైబ్రిడ్ల ఎంపిక చేసుకోవడం అనేది చాలా మంచిది. నీటి వసతులు ఉన్న దగ్గర లేదా నల్ల భూములు ఉన్న దగ్గర మాత్రము కొంత కాయ సైజు పెద్దగా ఉన్నటువంటి హైబ్రిడ్లను ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు దిగుబడులు అనేది గణనీయంగా తగ్గవు. ఇది ఒకటి ముఖ్యమైన అంశంగా రైతాంగం గుర్తుంచుకోవాలి. ఈ పత్తి సాగు మొదలు పెట్టే కంటే ముందుగా వారికి ఇచ్చేటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే సరైన వర్షాలు పడి భూమి తడిచి 50-60 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే పత్తి గింజలను విత్తుకోవాలి. ముఖ్యంగా చెలకా భూములలో, తేలిక నేల భూముల్లో, వర్షాధార భూముల్లో అధిక సాంద్రతలో పత్తి సాగు చేసుకోవడం ద్వారా మంచి పంట దిగుబడులు సాధించవచ్చు. దుక్కిలో అంటే మనం ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ చెప్పడం జరుగుతుంది. ఈ భాస్వరం మోతాదు ఏదైతే ఉందో దాన్ని దుక్కిలో వేసుకోవడము, ఈ నత్రజని ఏదైతే ఉందో మనము 3-4 దఫాలుగా వేసుకోవడం, పొటాషియంను కూడా 1-2 దఫాలుగా వేసుకోవడం ద్వారా పత్తి పంటకు కావలసినటువంటి పోషకాలు మనం అందించవచ్చు. అవసరం మేరకు తర్వాత పంట పెరుగుదలను బట్టి మనం ఈ ఫోలియన్ న్యూట్రిషన్ అంటే మనం 3:19 కానీ 13:045 కానీ యూరియా పిచికారి కానీ ఇటువంటి చేపట్టడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ రైతు నేస్తాం ద్వారా రైతాంగానికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇటు యూనివర్సిటీ వారు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రైతాంగం దృష్టిలో ఉంచుకొని తదనుకూలంగా పత్తి సాగు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.
ఈ అధిక సాధారణ పద్ధతిలో మొక్క యొక్క ఎత్తు నియంత్రించడానికి శాఖీయ ప్రయోజనాలు తగ్గించడం కోసం మెఫిక్ పాడ్ కోరడం మందును పంట వేసిన తర్వాత 45 రోజులకు మరియు 65-70 రోజులకు పిచికారీ చేయాలని చెప్పి సూచించడం జరిగింది. కావున రైతు సోదరులందరూ కూడా ఎక్కడైతే ఈ అధిక సాధారణ పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నారో అక్కడ ఈ శాఖీయ ప్రయోజనాల నియంత్రణ కోసము పత్తి పంట యొక్క సరాసరి ఎత్తు అనేది 65-70 సెంటీమీటర్ల ఎత్తు వచ్చినప్పుడు మొదటి దఫాగా 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు మెపిక్ వాట్ క్లోరైడ్ అనే 2 మందును కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 2వ దఫాగా పత్తి పంట యొక్క సరాసరి ఎత్తు అనేది 100 నుంచి 110 సెంటీమీటర్లు ఉన్నప్పుడు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ కూడా ఎక్కడైతే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నారో అక్కడ ఈ మెపిక్ పాడ్ క్లోరైడ్ను శాకీయ ప్రజల నియంత్రణ కోసము 2 దఫాలుగా, మొదటి దఫా 65 నుంచి 70 సెంటీమీటర్ల ఎత్తు వచ్చినప్పుడు, 2వ దఫాగా 100 నుంచి 110 సెంటీమీటర్ల ఎత్తు వచ్చినప్పుడు పిచికారీ చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క మందు ద్రావణాన్ని మనము ఉదయం వేళలో కానీ లేదా సాయంత్రం వేళలో కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నప్పుడు సాధారణ పంపు మనం వాడవలసి ఉంటుంది. ఈ సాధారణ పంపులో 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు మనం కలుపుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మెపిక్ వాట్ క్లోరైడ్ ఏమో మందును వేరే ఇతర పురుగు మందులతో కానీ తెగుళ్ళ మందులతో కలపకూడదు, ఏదైనా మనకు పోషకాలు ఇచ్చే మందులతో కూడా కలపకూడదు. అయితే ఈ మెపిక్ వాట్ క్లోరైడ్ మందు మనం పిచికారీ చేయడం వల్ల మనకు పత్తి పంటలో మనకు శాకీయ పెరుగుదల అనేది తగ్గిపోయి కాయల యొక్క సంఖ్య కానీ కాయల యొక్క బరువు కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పత్తి పంట మనకు తొందరగా మనకు కోతకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే పత్తి పంటలో తప్పనిసరిగా ఈ మెపిక్ వాట్ క్లోరైడ్ మందును పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
చేను కబుర్లు కార్యక్రమం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మేము సామాజిక విజ్ఞాన కళాశాల 4వ సంవత్సర విద్యార్థులం. ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పుపై సంభాషణ రూపంలో ప్రదర్శించడానికి మీ ముందుకు వచ్చాం. పాత్రలు: ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సైంటిస్ట్.
వాతావరణ మార్పు అంటే ఏమిటండి?
సంక్షిప్తంగా, ఉష్ణోగ్రత మరియు వాతావరణంలో దీర్ఘకాలిక మార్పులను వాతావరణ మార్పుగా నిర్వచించవచ్చు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి యొక్క ఉష్ణోగ్రత కాలక్రమేణా పెరుగుతుంది, మరియు ఇది అధిక వర్షపాతం మరియు హీట్ వేవ్లు మరియు తుఫానులతో సహా తీవ్రమైన కరువులకు దారితీస్తుంది. కర్మాగారాలను మరియు పరిశ్రమలు, వాహనాల ద్వారా బొగ్గు, చమురు మరియు వాయు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మరియు క్లోరోఫ్లోరోకార్బన్ వంటి భారీ మొత్తంలో కార్బన్ వాయువులు వాతావరణంలోనికి విడుదలైనప్పుడు ఇది గ్రీన్ హౌస్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. కార్బన్ వాయువులు వాతావరణంలో భూమి చుట్టూ ఒక షీట్ని తయారు చేస్తాయి. ఇది సూర్యుని నుండి అధిక వేడిని ఆకర్షిస్తుంది మరియు గ్లోబల్ వార్మింగ్లకు కారణమవుతుంది.
మరి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటండి?
గ్లోబల్ వార్మింగ్ అనేది పారిశ్రామిక విప్లవం నుండి సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను సూచిస్తుంది. 1880 నుండి సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల ఫారెన్హీట్ పెరిగింది. గ్లోబల్ వార్మింగ్ అనేది కొనసాగుతున్న ప్రక్రియ.
గ్లోబల్ వార్మింగ్ కారణాలు ఏమిటండి?
శిలాజ ఇంధనాలను భారీ స్థాయిలో కాల్చడం భూతాపానికి ప్రధాన కారణం. కర్మాగారాలు మరియు పరిశ్రమల్లో బొగ్గు, చమురు మరియు వాయువులను కాల్చడం మరియు వాహనాల వినియోగం ద్వారా వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తుంది మరియు విడుదల చేస్తుంది. 2వ కారణం అటవీ నిర్మూలన. వాతావరణ మార్పులో అటవీ నిర్మూలన పెద్ద పాత్ర పోషిస్తుంది. వాతావరణంలోని CO2లను గ్రహించడం ద్వారా వాతావరణాన్ని మెరుగుపరచడంలో చెట్లు సహాయపడతాయి. వాటిని నరికివేసినప్పుడు ఈ సహజ ప్రయోజనం పోతుంది మరియు చెట్లలో నిల్వ చేయబడిన కార్బన్ వాతావరణంలోనికి విడుదలవుతుంది.
అవునండి, ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ అటవీ నిర్మూలన ఎక్కువగా జరుగుతుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలకు గ్లోబల్ వార్మింగ్కు సంబంధం ఏమిటండి?
గ్లోబల్ వార్మింగ్ 2 ప్రధాన మార్గాల్లో సముద్ర మట్టాలు పెరగడానికి దోహదం చేస్తుంది. మొదటిది, వెచ్చని ఉష్ణోగ్రతలు, హిమానీ నదాలు మరియు భూమి ఆధారిత మంచు పలకలు వేగంగా కరుగుతాయి. ఇది భూమి నుండి సముద్రానికి నీటిని తరలిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్లాండ్, అంటార్కిటిక్ మరియు పర్వత హిమానీ నదాలు గమనీయమైన మంచు కరుగును ఎదుర్కొంటున్నాయి. 2వది, ఉష్ణ విస్తరణ. వెచ్చని నీరు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే ప్రక్రియ సముద్ర పరిమాణం పెరగటానికి కారణమవుతుంది. ఇది సముద్ర మట్టాలు పెరగటానికి దారితీస్తుంది.
వాతావరణ మార్పు ఆహార సరఫరాను ఎలా ప్రభావితం చేస్తుంది?
కరువులు, వరదలు మరియు తుఫానుల యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రతను పెంచడం ద్వారా వాతావరణ మార్పు పంటలను పండించే రైతుల సామర్థ్యాన్ని మరియు ఆహార సరఫరాలను రవాణా చేయటానికి మరియు నిల్వ చేయటానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభావితం చేస్తుంది. రైతులు అలవాటు పడిన కాలానుగుణ వాతావరణ నమూనాలలో మార్పులు కూడా వారి మొక్కలు మరియు పంటలపై ప్లాన్ చేయటం వారికి మరింత కష్టతరం చేస్తాయి. వేడెక్కుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు చేపలు మరియు షెల్ఫిష్ జాతులకు శ్రేణి మార్పులకు కారణమవుతాయి. ఇది మత్స్య సంపదను ప్రభావితం చేస్తుంది. మొక్కలు పెరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అవసరం అయినప్పటికీ వాతావరణంలో అధిక స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ వ్యవసాయానికి ప్రయోజనకరంగా ఉండదు. తక్కువ పోషక విలువలు కలిగిన పంటలకు కార్బన్ డైఆక్సైడ్ అధిక స్థాయిలో వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
మాంసం మరియు పాల ఉత్పత్తుల ఉత్పత్తికి వాతావరణ మార్పుతో సంబంధం ఏమిటండి?
పశువుల ఉత్పత్తి కోసం భూమిని పొందటానికి అడవులు తరచుగా నరికివేయబడతాయి లేదా కాల్చబడతాయి. ఇది వాతావరణంలోనికి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది మరియు సహజ కార్బన్ శోషకాన్ని నాశనం చేస్తుంది. ఆర్థిక అభివృద్ధి మరియు జనాభా పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మాంసం మరియు పాడి వినియోగానికి దారితీస్తున్నాయి. పెరుగుతున్న పశువుల యొక్క వినియోగము వాతావరణ మార్పులకు సహకారాన్ని అందిస్తున్నాయి. పశువుల కార్యకలాపాల నుండి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మార్గాలు ఉన్నాయి. వీటిలో పేడ నుండి మీథేన్ సంగ్రహించడం మరియు పశుదానా పద్ధతులను మార్చడం వంటివి ఉన్నాయి.
క్లైమేట్ మిటిగేషన్ అంటే ఏమిటండి?
క్లైమేట్ మిటిగేషన్ అంటే వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల స్థాయిని తగ్గించడం లేదా స్థిరీకరించడం. వాతావరణం నుండి కార్బన్ను తొలగించడం ద్వారా ఇది చేయవచ్చు. ఉదాహరణకు అటవీ భూమిని విస్తరించడం ద్వారా లేదా తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడం ద్వారా.
గ్లోబల్ వార్మింగ్ నుండి వాతావరణ మార్పు ఎలా భిన్నంగా ఉంటుంది?
శీతోష్ణ స్థితి మార్పు మరియు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ సమయం పరస్పరం మార్చుకోబడతాయి. కానీ ఈ రెండు పదాలు పూర్తిగా భిన్నమైనవి మరియు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ అనేది గ్రీన్ హౌస్ వాయువుల సంకోచం కారణంగా భూమి యొక్క ఉపరితలం చుట్టూ గ్లోబల్ ఉష్ణోగ్రత పెరగటం. అదే సమయంలో వాతావరణ మార్పు అనేది ఉష్ణోగ్రత, సముద్ర మట్టం, గాలి నమూనాలు మరియు వాతావరణ మార్పు యొక్క ఇతర అంశాల వంటి భూమి యొక్క సాధారణ పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు నిర్వచించబడింది.
వాతావరణ మార్పుకు పరిష్కారాలు చెప్పండి.
అన్ని కీలక రంగాల్లో పునరుత్పాదక ఇంధన వనరులకు మారటం, ఆహార నష్టం మరియు వ్యర్థాలను తగ్గించండి మరియు స్థిరమైన ఆహారాలకు మారండి, అటవీ నిర్మూలన ఆపండి మరియు దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను పునర్నిర్మించడానికి కట్టుబడి ఉండండి, ఎలక్ట్రికల్ వాహకాలు, ప్రజా రవాణా మరియు ఇతర నాన్ మోటరైజ్డ్ ఎంపికలను స్వీకరించండి, పట్టణ ప్రణాళిక కోసం తక్కువ కార్బన్ ప్రత్యామ్నాయాలకు సబ్సిడీ ఇవ్వండి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, చెట్లను నాటండి.
మరి వాతావరణ మార్పు అనుసరణ అంటే ఏమిటి?
వాతావరణ అనుసరణ అంటే వాతావరణ మార్పుల యొక్క ప్రస్తుత మరియు ఊహించిన ప్రభావాలకు సర్దుబాటు చేయటం. ఇది నివాసాలకు వర్తిస్తుంది, సమాజాలు మరియు ఆర్థిక వ్యవస్థలు కూడా వర్తిస్తుంది. అనుసరణలో సాధారణంగా హానికరమైన ప్రభావాలకు సముద్ర మట్టాలు పెరగటం మరియు మరింత తరచుగా మరింత తీవ్రమైన వాతావరణం వంటివి సిద్ధమవుతాయి. అయితే ఇది వాతావరణ మార్పు అవకాశాల నుండి ప్రయోజనం పొందేందుకు కమ్యూనిటీలను సిద్ధం చేస్తుంది. క్రొత్త వాతావరణ మండలానికి అనుగుణంగా పంటలు నాటడం మరియు పంట కోత విధానాలను మార్చడం, తీర ప్రాంతం నుండి ఇళ్లను దూరంగా తరలించడం లేదా ఆ ఇళ్లను స్టీళ్లపై ఉంచడం మరియు పట్టణ ఉష్ణద్వీపం ప్రభావంతో అధ్వానంగా ఉన్న తీవ్రమైన వేడిని తగ్గించడానికి నగరాల్లో చెట్లను నాటడం వంటివి వాతావరణ అనుకూలతలకు ఉదాహరణలు. ప్రకృతి ఆధారిత పరిష్కారాలు వాతావరణ అనుకూలత యొక్క ముఖ్యమైన రూపం. ప్రకృతి ఆధారిత పరిష్కారాల ఉదాహరణలో పైన ఉన్న చెట్లు ఉదాహరణ. తుఫాను నీటిని గ్రహించి ఉష్ణోగ్రతలను తగ్గించే ఆకుపచ్చ పైకప్పులు మరియు తీవ్రమైన వాతావరణ సంఘటనల సమయంలో తుఫాను ఉప్పును గ్రహించగల జీవన తీర ప్రాంతాలు ఉన్నాయి.
మీరు చెప్పిన సమాచారం అందరికీ ఎంతో ఉపయోగకరమైనది. ధన్యవాదములు సైంటిస్ట్ గారు.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
కాల్షియం శాతం ఎక్కువ ఉన్న చిరుధాన్యం ఏది? ఏ రాగులు, బి జొన్నలు. సరైన సమాధానం ఏ రాగులు.
గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
బాలింతలకు ఇనుము శాతం పెరగడానికి ఏ చిరుధాన్యం ఆహారంలో స్వీకరించాలి? ఏ అరికెలు, బి ఊదలు. సరైన సమాధానం బి ఊదలు.
గతవారం అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపించిన వారి పేర్లు రాజన సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి గంగు హనుమాన్లు, లక్ష్మి. రాజన సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి గంగు దేవరాజు, లక్ష్మి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలం కూనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ్వ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుండి కట్ల రాజేశం, మాయా. హైదరాబాద్ బాషుపల్లి నుండి రామారావు, లక్ష్మి, యువరాజ్, చరితవ్య, రేవంత్. కరీంనగర్ జిల్లా తీగ్లగుట్టపల్లి నుండి కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత. హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపించిన వారి పేరు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప. చేను కబుర్లు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న, దుక్కిలో వేసి విత్తుకోవడానికి సిఫారసు చేయబడిన భాస్వరం ఎన్ని కిలోలు? ఏ 100 కిలోలు, బి 150 కిలోలు.
ప్రశ్న మరొకసారి విందాం.
దుక్కిలో వేసి విత్తుకోవడానికి సిఫారసు చేయబడిన భాస్వరం ఎన్ని కిలోలు? ఏ 100 కిలోలు, బి 150 కిలోలు. రెండవ ప్రశ్న, అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో మొక్కల మధ్య వరసల మధ్య దూరం ఏమవుతుంది? ఏ తగ్గుతుంది, బి పెరుగుతుంది.
ప్రశ్న మరొకసారి విందాం.
అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో మొక్కల మధ్య వరసల మధ్య దూరం ఏమవుతుంది? ఏ తగ్గుతుంది, బి పెరుగుతుంది.
చేను కబుర్లు శ్రోతలు ఒక నెంబరు నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఫోన్ నంబర్ మరొకసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.